and become Arjuna to Bhatta Devi. They are going towards truth. Satcham Vedu Vedunam Tapa. Vani Satcha Tarshanam Kadevi. Vedalu Satcha Tarshanam Chendina 20 Vikuru Chushina 20 Vishyam. Shashwata Sanatana Nitya Mutam Vedu Satchyam. అది మీ ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వేదం అంటే ఏమిటో అర్థం చేసుకోండి ముందు. అదేదో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో విచారణ క్రమంలో ఉచ్చరించేటటువంటి విషయము మాత్రమే కాక అసలు దాని యొక్క గొప్పతనం ఏంటంటే వేదాలని అందులో ఇచ్చినటువంటి ప్రతి శబ్దము ప్రతి రుక్కు ప్రతి మంత్రము కూడా ఒక శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నిత్యనూతనమైనటువంటి సత్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంకా సత్యాన్ని మీరు అధిగమించలేరు. సత్యాన్ నాస్తి పరోగమ భూ భువ స్వ మాన జన కవ సత్య సత్యలోకంలో ఋషులు దర్శించినటువంటి సత్యాలన్నీ మంత్రాలు కూడా ఆ సత్యాలన్నింటిలోకి కూడా గాయత్రి మంత్రాన్ని మించినటువంటి సత్యము లేదు. అందుకే దీనికి మూడు విశేషమైనటువంటి లక్షణాలతో చూసుకుంటూ ఉంటాం. వేదమాల దేవమాల శిష్యమాల జ్ఞానానికి తల్లి వేదమాల అంటే దేవమాల వెలుతురు దివ్యత్వానికి తల్లి విశ్వమాల ఈ సమస్త చరాచర జగత్తుకి కూడా తల్లి. ఆ సత్యాన్ని ఈ 24 అక్షరాలలో ఋషులు దర్శించి చెప్పారు. అంతేత మీరేదో ఎలా చదువుతుందో ఏదో చేస్తున్నారు అనుకోకండి. సృష్టి యొక్క దీని అల్టిమే రియాలిటీ దేనికోసం అంటే ప్రపంచంలో శాస్త్రీయులు అందరూ కూడా ఈనాడు తెలుసుకున్నారో సత్యాన్ని. ఆ సత్యాన్ని మీకు దర్శనం చేయించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి మంత్రి చేత ఆ మంత్రం యొక్క విలువ తెలుసుకుని చెప్పండి. ఏదో చేస్తున్నారు అనుకోకండి. ది అల్టిమేట్ రియాలిటీ భౌతిక జగత్తునైనా దేవతల జగత్తులో అయినా జ్ఞానం యొక్క జగత్తులో అయినా పరాకాష్ట ఇంకా దాన్ని మించినటువంటి స్థితికి మీరు అనుకోలేదు. అది మీరు దర్శించగలగాలి మంత్రిగా ఉండాలి. ఇతర చేస్తే లాభండి అది గుర్తుంచుకుని ఆ గౌరవంలో ఆ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకున్నారు. ఆ ఆనందాన్ని ఆ అద్భుతాన్ని ఈ అవకాశాన్ని మీరు గుర్తించుకోండి. చాలాసార్లు అవకాశం వచ్చే దారిపోయే తెలుసుకుంది మనకి. అంచేత ఇది భావన మనసులో వస్తుంది జపం స్టార్ట్ చేయండి మొదలెట్టండి. పెద్దలు చదవండి. అంటే కేవలం మౌనమే అది మనం మర్చిపోయాలి. అంచేత ఆ మౌనాన్ని మనం సాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మౌనాన్ని మనం సాధన చేయడానికి ప్రయత్నంలో మొదటి అక్కడ మనం చేస్తున్నది ఏంటంటే శ్వాస. మీరు ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా గమనిస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు గమనిస్తుంటూ ఉండండి. మీకే సాక్షిగా ఉండండి. సాక్షిగా ఉండడం అంటే అర్థమైతే తెలియకూడదు. ఏమని కూడా ఏ ఆలోచన వచ్చినా ఆలోచనే చూస్తూ ఉండండి. మీరు దాహం వేసింది మంచిగా తాగకండి. దాహం వేసింది అని చూస్తూ ఉండండి. ఇంకా మీరు గ్రహించలేని స్థితికి దాహం వస్తే అప్పుడు మంచిగా తాగండి. తాగే గమనిస్తూ ఉండండి. కదిలి వెళ్ళాలని అనిపించింది పక్కకి కదిలి వెళ్ళకండి. కదిలి వెళ్ళాలనిపించింది అని గమనించుకోండి. అది సాక్షిగా ఉండడం అంటే దాని అంటే ఆలోచనలు తెలుసుకోలేనటువంటి అల్టిమేట్ గోల్ మన భారతీయ సాంప్రదాయాన్ని కూడా తెలుస్తుంది. మీరు చేస్తున్నటువంటి సాధనాన్ని కూడా ఆ డైరెక్షన్ మీద తీసుకెళ్ళడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. శరీరాలన్నీ ఏ జాతిలో ఏ మతంలో ఏ భూమిలో పుట్టినా ఒకలాగే ఉన్నట్టు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం ఒకటే. ఎంతమంది గురువుల ద్వారా అది అందివబడ్డా నా అందివబడినటువంటి సత్యంలో తేడా ఉండదు. తేడా ఉంది అంటే సత్యం కాదే కాదు, అది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన మనసులో శ్రీ సాయిబాబా చెప్పిన, రామకృష్ణ పరమహంస చెప్పిన, జీసస్ క్రైస్ట్ చెప్పిన, ప్రాఫెట్ మొహమ్మద్ చెప్పిన, లాలి మహర్షి చెప్పిన, సివి చెప్పిన, ఫ్లాగెట్కి చెప్పిన సత్యం ఒకే అవుతుంది. మారదు, భాష మారవచ్చు, కానీ ఆ భాష ద్వారా మీకు అందివబడుతున్నటువంటి సత్యం ఒకటి. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సత్యము తెలిసి ఉన్నటువంటి వ్యక్తులను డాక్టర్ అని పిలుస్తాం మనం. మనం ఇల్లు ఎలా నిర్మించుకోవాలో ఆ విషయాన్ని చెప్పేటటువంటి వ్యక్తులను ఇంజనీర్స్ అంటాం మనం. మన ఆర్థిక సమస్యలను కానీ ఆర్థిక వ్యవస్థను కానీ మనం ఎలాగా క్రమపద్ధతులను చెప్పుకోవచ్చో తెలుసుకోవచ్చో చెప్పేవాడిని ఎకానమిస్ట్ అంటామండి. చాణక్యుడి టైంలో కానివచ్చు, కౌటిల్యుడి టైంలో, ఇంకా అంతకంటే ప్రాచీన కాలంలో కావచ్చు, ఈ కాలంలో కావచ్చు, రేపు రాబోయే కాలంలో కావచ్చు, ఈ పేర్లు మారవు. అర్థశాస్త్రం గురించి చెప్పేవాడు చెప్పేది ఆ విషయమే, ఇంజనీరింగ్ గురించి చెప్పేది ఇంజనీర్స్ ఆ విషయం గురించి చెప్తారు మీకు. అలాగే భారతదేశంలో మాత్రమే ఆధ్యాత్మికతను అందజేసేటటువంటి విజ్ఞానాన్ని డెవలప్ చేశాం. మిగతా దేశాల్లో కూడా ఆధ్యాత్మికత ఉంది కాదని, కానీ దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో అందజేసేటటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశంలో మాత్రమే ఉంది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిసిన ప్రతి వ్యక్తి గురువే. ఇంజనీరింగ్ తెలిసిన వాడు ప్రతి వ్యక్తి ఎలాగైతే ఇంజనీరు. మీ శరీరానికి మనసుకి ఆరోగ్యం ఎదురయ్యేటటువంటి వాడు ఎలాగైతే ప్రతి వ్యక్తి డాక్టరు. అలాగే ఈ రహస్యాన్ని, ఆధ్యాత్మిక రహస్యాన్ని మీకు అందజేయగలిగేటటువంటి ప్రతి వ్యక్తి గురువే. అంటే ప్రతి వ్యక్తి దేని గురించి చెప్తాడు అంటే ఈ ఆధ్యాత్మిక రహస్యం గురించి చెప్తాడు. లేకపోతే అతనికి గురువు అనేటటువంటి పదం ఇవ్వం మనం, అది గుర్తుంచుకోండి. అంటే గురువులు, గురువు అని ఎప్పుడైతే మనం పదాన్ని ఉచ్చారణ చేసుకున్నామో శరీరాలు వేరువేరైనా భాష సాంప్రదాయాలు వేరువేరైనా వాళ్ళు అందజేసేటటువంటి విజ్ఞానం ఒకటే. ఏమిటి ఆ విజ్ఞానము? పిండాంగ బ్రహ్మాండ సమన్వయం. మన శరీరంలోనే, ఈ భౌతిక శరీరంలోనే సంపూర్ణ బ్రహ్మాండము నిక్షిప్తమై ఉన్నది. ఆ నిక్షిప్తమై ఉంది కలుగనే ఈ శరీరాన్ని ప్రయోగశాలగా ఉపయోగించుకుని బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి రహస్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అదే వాళ్ళు చెప్పేది, ప్రకృతిలో ఉన్నటువంటి ఏ రహస్యము తెలుసుకోవడానికి ఈనాడు భౌతిక శాస్త్రజ్ఞులు కనిపెట్టినటువంటి యంత్రాలు అవసరం లేదు. మన శరీరము ద్వారానే ఏదైనా తెలుసుకోవచ్చు మనం. ఎలా తెలుసుకోగలము శరీరం ద్వారా? సర్వజ్ఞత్వాన్ని. దేన్నైనా తెలుసుకోగలటం అంటే సర్వజ్ఞత్వం. అంతేకాదు ఎక్కడున్న దాని గురించైనా తెలుసుకోవచ్చు మీరు సర్వజ్ఞత్వం. అదే కాకుండా ఎక్కడ ఏ పదార్థము ఏ విషయము ఎలా ఉన్నదో దాన్ని మనకి ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకోవచ్చు మనం. సర్వసమర్థత, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత, ఈ మూడు గుణాలు ఎక్కడైతే ఉంటాయో ఆ వ్యక్తినే మనం గురువు అని పిలుస్తాం మనం. ఈ మూడు లక్షణాలు కలిసి ఉండాలి ఒక వ్యక్తిలో. నిర్మాణ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇంజనీర్ అని ఎలా పిలుస్తాము, ఆరోగ్య శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు డాక్టర్ అని ఎలా పిలుస్తాము, సర్వజ్ఞత్వం ప్రపంచంలో ఏ మూల ఏ విషయం ఉన్నా కూడా దాని గురించి పూర్తి వివరాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగేటటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తులే గురువులు. కేవలం సర్వజ్ఞతలో ఉన్నవాళ్లే కాదు, సర్వవ్యాపకంలో ఉన్నవాళ్ళు, ఎక్కడ ఏ వస్తువు ఉన్నదో కాకుండా వీరు కూడా అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగేటటువంటి స్థాయిని వెళ్ళగలిగినటువంటి వ్యక్తులే గురువులు. అంతేకాదు, అవసరం వస్తే ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అవసరం వస్తేనే మీ ఇష్టం వస్తుంది కనుక నేను నా ఇష్టం వచ్చినట్టు సృష్టిని మార్చేస్తాను అంటే కుదరదు. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కనుక నాకు ఎన్ని హత్యలు చేసినా పర్వాలేదు, ఎంతమంది హంతకులకైనా నేను పాలన ఇవ్వచ్చు అని చెప్పి ఈ రోజు నుంచి మీరు ఎన్ని హత్యలైనా చేయండి పర్వాలేదు, నేను ప్రెసిడెంట్గా ఉన్నాను కనుక అంతా మా అంటే కుదరదు కదా. అలాగే సర్వసమర్థతలో వచ్చేసింది కనుక మీరు సృష్టి యొక్క నియమాలను మార్చరు, సృష్టి యొక్క నియమాలను మార్చడానికే సర్వసమర్థత మీకు కావాలంటే వీళ్ళు మీకు ఇవ్వడు అది గుర్తుంచుకోండి మళ్ళా. కానీ అవసరం అవుతే అండర్ వెరీ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ మార్చగలరు వాళ్ళు, దాన్ని సర్వసమర్థత అంటాం. ఈ మూడింటికి సింబాలిక్గా మూడు పదాలు వాడుతూ ఉంటాం, సర్వజ్ఞత్వానికి బ్రహ్మ అని, సర్వవ్యాపకత్వానికి విష్ణువు అని, సర్వసమర్థతకి ఈశ్వరుడు శివుడు అని. ఈ మూడు లక్షణాలు కలిసినటువంటి వ్యక్తే గురువు కనుక మనం ప్రతిరోజు చేసేటటువంటి గురు ప్రార్థన ఈ భావనతో చేసుకోండి, వినండి అంటే వినేం చేయకండి నాతో పాటు, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర, అది అలాంటి గురువు, సర్వజ్ఞత్వము ఉన్నటువంటి గురువు, సర్వవ్యాపకత్వము ఉన్నటువంటి గురువు, సర్వ సమర్థము ఉన్నటువంటి గురువు. ఈ మూడు లక్షణాలు మన మనసులో కూడా ఉంటూ ఉంటాయి, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఈ పుస్తకం చదివితే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా అనేటువంటి ఆలోచనలు మన మనసులో వస్తూ ఉంటాయి. అది మన మనస్సు యొక్క బ్రాహ్మీ శక్తి, సృజనాత్మకమైన శక్తి. మన మనసులో ఏదైనా మనం వస్తూ ఉంటే దాన్ని ఎలా రక్షించుకోవాలి, దాన్ని ఎలా పురోధి చేసుకోవాలి, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేటటువంటి ఆలోచనలు వస్తుంటాయి, అది మన మనస్సు యొక్క వైష్ణవీ శక్తి విష్ణువు. అలాగే మన మనసులో మనకి అవసరం లేని మనకి ఇష్టం లేనటువంటి వస్తువుల నుంచి కానీ పదార్థం నుంచి కానీ మనం ఎలా దూరం అవ్వచ్చు, వాటిని ఎలాగ మనము నాశనం చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, అది శాంభవీ శక్తి. మన మనసులో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఈ మూడు కాకుండా ఈ మూడింటిని ఒక భాషలో కూడా మనం చెప్తూ ఉంటాం, సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణు, లయ శివుడు. ఈ మనసు యొక్క మూడు స్థితులు మీ ఆలోచనలో ఈ మూడింటిలో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ ఆలోచన వచ్చినా అది ఏదో ఒక కొత్త విషయాన్ని ఎలాగ చేసుకోవాలని కానీ, ఉన్న విషయాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని కానీ, లేకపోతే మనకి అవసరం లేనటువంటి విషయాన్ని ఎలాగ తప్పించుకోవాలి అనే ఆలోచన, ఈ మూడు రకాల ఆలోచనలు వస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితులు అంటాం, లేకపోతే సృష్టి స్థితి లయ స్థితులు అంటాం. ఈ మూడు రకాల ఆలోచనలు చూస్తూ ఉన్నటువంటి స్థితి తురీయ స్థితి. ఆ స్థితిలో ఉండటమే మౌనం. అంటే మీరు మౌనంగా ఉండగలిగితే మీ ఆలోచనను మీరు కేవలము సాక్షిగా చూడగలిగితే ఏమవుతారు, మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితిని దాటి అతురీయ ఆ పరబ్రహ్మ స్థితికి మీరు వెళ్ళగలుగుతారు కనుక. ఆ స్థితిలో నిరంతరం ఉన్నటువంటి వ్యక్తే గురువు, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే పదంలో మౌనం ఎలా పాటించాలో చెప్పబడింది. ఆ మౌనంలోనే ఆ గురువు కనిపిస్తాడు. ఎటువంటి గురువు అతను? గురువు ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. వృద్ధా శిష్య గురువు యోగుడు. ఆ గురువు అంచేత ఆ గురువు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర నిరంతరం ఏ స్థితిలో ఉంటాడు? అతని ఆలోచనలు సృష్టింపబడవు, అతనిలో ఆలోచనలు ద్రోహి చేయగలవు, అతనిలోని ఆలోచనలు లయము కావు. ఈ ఆలోచన వద్దు అనడు, ఈ ఆలోచన బాగుంది, ఈ ఆలోచన ఎంతసేపు ఆలోచిద్దాము అనడు. కొత్త కొత్త ఆలోచనలు ఏమైనా ఆలోచిద్దాము అని కూడా అనుకోడు. ఆ సాధనే మిమ్మల్ని చేయమంటున్నాను, మౌనంగా ఉంది. సో సింపుల్. ఆ తురియ స్థితికి వెళ్ళడానికి మీరు ఏమి కష్టపడక్కర్లే, ఆలోచనలు చూస్తూ ఉండండి, అంతే చూస్తూ ఉంటారు. అది బ్రహ్మకు సంబంధించిన ఆలోచన కావచ్చు, విష్ణువుకి సంబంధించినటువంటి ఆలోచనలు కావచ్చు, శివుడికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు. అంటే మీకు ఆ పదాలు అర్థం అవటానికి తిప్పి చెప్తున్నాను. బ్రహ్మ అంటే సృష్టి, సర్వజ్ఞత్వం. గురువులో అది సర్వజ్ఞత్వంగా ఉంటుంది, మనలో ఒక కొత్త ఆలోచన. గురువులో సర్వవ్యాపకంగా ఉంటుంది ఆ ఆలోచన, మనలో మనకున్న వస్తువుని ఎలా రక్షించుకోవాలి అనే ఆలోచనగా ఉంటుంది. వైష్ణవీ శక్తి, బ్రహ్మశక్తి, విష్ణు యొక్క శక్తి. గురువులో సర్వసమర్థతగా ఎలాంటి పరిస్థితినైనా అనుకూలంగా మార్చగలిగేటటువంటి శక్తిగా ఉన్నటువంటి శివుడి యొక్క శక్తి. మనలో శాంభవీ శక్తి, మనకి నచ్చని పరిస్థితి గురించి మనం ఎలా పారిపోగలము, ఏ ప్లాన్ వేస్తే మనం తప్పించుకోగలము అని ఉంటుంది. పిండాండ బ్రహ్మాండ సమన్వయము. అంచేత ఈ రేపు సాయంత్రం వరకు కూడా ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే ఏ సాధన చేయాలో అర్థమైంది కదా. మనలో ఉత్పత్తి అయ్యేటువంటి సృష్టికి సంబంధించినటువంటి ఆలోచనలకు ద్రష్టగా ఉండండి. మనలో ఉద్భవించేటువంటి పోషణకి సంబంధించినటువంటి ఆలోచనలకు ద్రష్టగా ఉండండి. మనలో ఇది బాగోలేదు ఈ ఆలోచన, ఈ ఆలోచనని దీనికి పారేద్దాం అనే ఆలోచనకి కూడా ద్రష్టగా ఉండండి. అప్పుడు మీరు ఏమవుతారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితులను అధిగమించి ఆ క్షణంలో తిరిగి స్థితిలో ఉండాలని దాన్ని కంటిన్యూ చేసుకుందాం. అంటే అది కంటిన్యూ చేయడం వల్ల గురువులకు యొక్క జీవితంలో ఏ ఏ మెరుగులు చెప్పబడి ఉన్నాయో అవన్నీ ఈ క్షణం నుంచే మీ జీవితంలో రావడం మొదలెడతాయి. అనారోగ్యంగా ఉంటే ఈ రెండు రోజుల్లోనే అనారోగ్యం పోతుంది, గ్యారంటీగా పోతుంది. మీరు ఆ స్థితికి వెళ్తే గ్యారంటీ అది వెళ్ళాలి కదా ఆ స్థితికి. ఆ స్థితికి వెళ్ళటానికి మీరు ప్రయత్నం ఏం చేయక్కర్లే, అది తమాష. మీకు చేయటం అంటే అలవాటు ఉంది కానీ చూడటం అలవాటు అవుతాయి. మీకు ఏం చేయమంటారు, అవుతే ఏం చేయొచ్చు, చూస్తూ ఉండాలంటే అది మీరు చేయాల్సింది. మౌనం అనే నేను నిరంతరం చెప్తున్నది. అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయా, తీరుతాయి ఈ మౌనంతో. కష్టమేం కాదు, సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఆ మూడింట్లోనే ఉంటాయి మీ ప్రాబ్లమ్స్. కొత్త విషయం ఏదైనా కావాలి, ఉన్న విషయము రక్షింపబడాలి, మీరు అనవసరం అనుకుంటుంది పోవాలి. ఈ మూడు జరుగుతాయి, ఏ స్థితిలో ఉంటే, తిరిగి ఏ స్థితిలో ఉంటే. అంత సింపుల్ ఆధ్యాత్మికత, దాన్ని మనం గందరగోళం చేసుకుందాం. అంతేత ఆ సింపుల్ స్థితిని చూసి మోసపోకండి. ఇంతేనా చర్చ తెలుస్తుందా సింపుల్ కాదని. వీణ వాయిస్తున్నవాడు కానీ, ఫ్లూట్ వాయిస్తున్నవాడు కానీ చేసేది ఏమి ఇంతే కదా, వేదం తిప్పుతూ ఉంటాడు. మీరు తిప్పి చూడండి ఏమవుతుందో. అది ఆ ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆ ప్రయత్నం చేయడానికి మానవ ప్రయత్నం ఒక్కటే సరిపోదు. ఒక స్థాయికి మనం ఎదగాలి అంటే ఆ స్థాయికి చేరిన వ్యక్తి యొక్క అనుగ్రహం మనకు కావాలి. మనందరం మనము ఓ నిర్మాణం చేసుకోవచ్చు, కానీ ఇంజనీరింగ్ తెలిసినటువంటి వ్యక్తి సలహా మనకి లభిస్తే బాగుంటుంది. కొన్ని చెప్పలు కూడా ఉన్నాయి. అదే అది తెలిసినటువంటి వ్యక్తిని డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే ఈ ఆకు దీనికి వేసుకో అని చెప్పేస్తాడు. అలాగే ఈ సృష్టి స్థితి లయాతీతమైనటువంటి పరబ్రహ్మ స్థితిని, గురుత్వ స్థితిని, అందరిలో ఉండేటువంటి ఆ తురియ స్థితిని, సమాధి స్థితిని చేరుకోవాలి అంటే ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క సంకారం మనకి కావాలి. కానీ సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, సర్వజ్ఞాని అయినటువంటి వాడు, సర్వ సమర్థుడు అయినటువంటి వాడు మనకు ఎందుకు సహాయం చేయాలి? మనం వాడికి ఏం చేయగలం? మీరే వినలేదు వాడికి, అంతేత మీరు అతన్ని కోర్సు చేయలేదు. విద్యని అతన్ని మీరు కోర్సు చేయలేరు. ఏంటి చేయగలరు మీరు? అతని అనుగ్రహాన్ని మాత్రమే అర్థించగలరు మీరు. మరి ఒకనొకప్పుడు అయితే భారతదేశంలో ఆ స్థాయి వ్యక్తులు, ఋషులు అనబడేటటువంటి ఆ కుడియ స్థాయి వ్యక్తులు ప్రతి చోట మనకి లభించేవారు. మరి ఇప్పుడు ఎక్కడ లభిస్తారు? నేను అసలు ఆ ప్రశ్న వేశారు అంటేనే ఇంతసేపు నేను పడిన కోట నీకు అర్థం కాలేదని అనుకో. గురువు ఎక్కడ లభిస్తాడు? ఎక్కడికి వెళ్ళాలి మీరు? కుటుంబతిగా, శిరిడీగా, దక్షిణేశ్వరిగా, సర్వవ్యాపి అయినటువంటి గురువుకి మీరు ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడికి వెళ్ళక్కర్లే. సర్వవ్యాపి కనుక అతని మీలోనూ ఉన్నాడు, అప్పుడే సర్వవ్యాపి ఎవరాడు ఆయన. మరి ఇంతమంది గురువుల పేర్లు మనం చెప్పుకుంటున్నాం కదా, మరి ఏ గురువుని పట్టుకోవాలి మీరు? సర్వవ్యాపి అయినటువంటి ఆ గురుత్వము ఒకటే ఉంటుంది. రెండు వేరు వేరు శరీరాల్లో ఆ గురుత్వం ఉంది అంటే అర్థం ఏంటి? సర్వవ్యాపి కాదు, ఆ శరీరంలో లేదని మాట్లాడు. మన శరీరంలో ఉన్నటువంటి ఆ గురుతత్వము గురువుల శరీరాలలో నిలిచి ఉండదా? అంచేత గురువుల మధ్య ఈ వేరియేషన్, ఈ గురువు గొప్పవాడా, ఆ గురువు గొప్పవాడా, మీకు అనవసరం. ఏ గురువు గొప్పవాడు కాదు, ఏ గురువు చిన్నవాడు కాదు. ఎంఎస్సీ చదివినటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్కి చెప్తాడు, బిఎస్సీకి చెప్తాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి చెప్తాడు, రీసెర్చ్కి గైడ్ చేస్తాడు. కానీ మన విద్యార్థులు ఎంఎస్సీయే, కానీ ఇంటర్మీడియట్ వాడికి చెప్తున్నందువల్ల తన జ్ఞానాన్ని మొత్తం సంకుచితం చేసుకుంటాడు, మొత్తం విప్పి చెప్పడు. ఇంకా తక్కువ శ్రేణి చెప్తున్నటువంటి వాడు ఇంకా తక్కువ చెప్తారు. కానీ వాళ్ళ యొక్క విద్యార్థులలో తేడా లేదు, వాళ్ళ సర్వజ్ఞత్వంలో తేడా లేదు, వాళ్ళ సర్వవ్యాపకత్వంలో తేడా లేదు, వాళ్ళ సర్వ సమర్థతత్వంలో తేడా లేదు. అంటే గురువుల మధ్య తేడా తీసుకురాకండి మీరు. తేడా తెచ్చారు అంటే మీకు గురువు సత్తా, గురువు అంటే ఏంటో అర్థం కాలేదు. అంటే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మీకు ఆ సర్వజ్ఞత్వం లభిస్తుంది. ఇంటర్మీడియట్ చదివినటువంటి, ఇంటర్మీడియట్కి చెప్తున్నటువంటి, ఎంఎస్సీ పాస్ అయినటువంటి గురువు దగ్గరికి, ఎంఎస్సీ చదువుతున్నటువంటి స్టూడెంట్ వెళ్తే వాడు జూనియర్ లెక్చర్ అయినా లెక్చరర్ అయినప్పటికీ కూడా ఎంఎస్సీ విషయాలు చెప్పగలడు. మీరు అడగడం అవుతుంది అంతే. అంచేత ఈ గురువుని అడిగేదా, ఆ గురువుని అడిగేదా అని అడగండి. ఆ గురువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఒకే ఉదాహరణ, ఎందుకంటే చాలా మంది ఉదాహరణ కనుక. హిరణ్యకశిపుడు అంటే మహాపరాక్రమశాలి. విష్ణువుని పూజించకండి, నన్నే పూజించండి అని శాసించగలిగేటటువంటి శక్తిమంతుడు, మామూలు వ్యక్తి కాదు వాడు. విష్ణువు ఎక్కడా వెళ్తాడు? ఆ మూర్ఖత్వాన్ని కాస్త ఆలోచించండి, అందుకే రాక్షసుడు అంటాం. విష్ణువు ఎక్కడా అనే ప్రశ్నలోనే పరమ మూర్ఖత్వం తెలుసుకోండి. మనం చదువుకుంటాం కూడా విష్ణువు ఎక్కడా అని అడిగాడని. విష్ణు ఎక్కడా అని అడిగాడు అంటే వాడికి ఏ అర్థం కాలేదని. అందుకే బాబా కళ్ళారుడు నవ్వుతాడు. సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు ఎక్కడా అని ఎదుగుతూ ఉంటే ఏమనుకోవాలి మనం? సర్వవ్యాపకుడు ఎదిగేది ఉంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ గురు సత్తా, ఆ గురువుని మీరు ఎక్కడా వెళ్ళడానికి మీరు ఎక్కడా వెళ్ళి అడిగేటటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరమే లేదు. మీ పాత్రత తెలుసుకోండి. పాత్రత అంటే ఏంటి? మీ జిజ్ఞాస తెలుసుకోవాలి, ఆ గురువుని నేను అందుకోవాలి అనే జిజ్ఞాస. సైంటిస్టులకి తన రహస్యాన్ని ఎలా విడిచిపెట్టుకుంది, జిజ్ఞాస ఉంది కనుక వాళ్ళకి ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది, ఈ విషయం ఎలా జరుగుతుంది అనే జిజ్ఞాస ఉంది వాళ్ళకి. జిజ్ఞాస ఉంది కనుక వాళ్ళు నిరంతరం ప్రకృతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కనుక ప్రకృతి తన రహస్యాలను విడిచిపెట్టుకుంది, అనుగ్రహిస్తుంది. అలాగే గురువు యొక్క సర్వజ్ఞత్వాన్ని, గురువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని, గురువు యొక్క సర్వ సమర్థతను మీరు సర్వవ్యాపకత్వం. అంచేత మీలో ఆ జిజ్ఞాస వచ్చిన పరీక్షణము ఆ జిజ్ఞాస గురువు నుండి ప్రతిస్పందనగా ఖచ్చితంగా వస్తుంది. నేను సమాధానం వస్తలే గురువుకి అర్థమవుతుందా అర్థమవుదా, నేను ఇక్కడ ఆయన్ని కాపాడుకుంటున్నాను కదా, ఇంత అద్భుతమైనటువంటి స్తోత్రం చదివాను, ఈ స్తోత్రం ఇంతవరకు ఎవరూ చదవలేదు కదా, పరమ రహస్యమైనటువంటిది, పరమ శక్తివంతమైనటువంటిది, వజ్ర పంజరం నాలేదు, వజ్ర పంజరం అంటారు దీన్ని, దాన్ని చదివాను గురువుకి అర్థమైందో లేదో. మీరు చదవకముందే గురువుకి ఒక మీరు చదవబోతున్నాను అది అర్థం చేసుకోండి. అంటే ఆ గురువుకి మీ ఆవేదన తెలియదు, మీ ఘోష తెలీదు అనేటటువంటి దోషం మీరు వదులుకోగలిగితే ఈ క్యాంపులో చాలా మీరు గురుతత్వం గురించి అర్థమైనట్టే. మీరు ఏమి ప్రయత్నించకండి, గురువుకి ఇది చెప్పాలి అని అడగండి, అడగడం ఓకే, అడగకుండా రాదు రెస్పాన్స్. ఎక్కడి నుంచి కూడా మాకే నెక్స్ట్ ఓపెన్ అన్నాడు క్లయింట్. అడుగు, అడుగుతేనే కదా ప్రకృతి తన రహస్యాలనే గురించి చెప్తుంది సైంటిస్ట్కి. అడగండి గురువుని, కానీ గురువుకి వెళ్ళించలేదేమో, ఇంకాస్త గట్టిగా ఆడుదాం, ఇంకో నాలుగు రోజులు స్పీకర్ పెడదాం, ఏమీ అక్కర్లేదు, మౌనంగా మీ హృదయాన్ని విప్పేస్తే గురువు దగ్గర మీలో ఉన్నటువంటి త్వరలను, మీలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కాంప్లెక్సెస్, వాటిని విప్పేసుకోండి. మీరు మిల్లిమిల్లిగా రేపు సాయంత్రం లోపల దాని గురించి కూడా చర్చించుకుందాం. కానీ ప్రస్తుతం గురుశ్రద్ధ అంటే మౌనమే, ఋషి అంటే మౌనమే, భగవంతుడు అంటే మౌనమే, తురియ స్థితి అంటే మౌనమే, సమాధి స్థితి అంటే మౌనమే, ఋతుంభర ప్రజ్ఞ అంటే మౌనమే, ప్రజ్ఞ అంటే మౌనమే. అందరూ అర్థం చేసుకోండి, మీరు ఏ పేరుతో చెప్పినా సృష్టి స్థితి లయానికి అతీతంగా ఉన్నటువంటి స్థాయి అంటే మౌనమే అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా అతి భాష మతిహాని మిత భాష అతిహాని అని రాసింది. ఇక్కడ చదువుకుంటాం మనం, చదివి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాం దాని గురించి. మీరు చూశారా అంటే మీరు చూశారా అని అది చేయకండి. ఈ క్యాంపులో అందుకే పడుకొస్తూ ఉండాలి అన్నారు. చాలా సులభంగా మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతారు. కొంచెం ఈ రెండు రోజులు కాస్త మీరు కష్టపడితే, నేను ఏ దిశ వైపు మిమ్మల్ని తీసుకెళ్తున్నానో దాన్ని అర్థం చేసుకుంటే, సమాజం స్థితి అంత కష్టమైనది కాదు, చాలా సులభమైనటువంటి స్థితి, మీ సహజ స్థితి అది, సహజంగా మీరు ఉండేటటువంటి స్థితి సమాజ స్థితి. ఇంకా అక్కడి నుంచి అలవాటు చేస్తూ ఉంటాయి. సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వర రకరకాల పేర్లు, ఏ పేరు చెప్పుకుంటే ఏముంది, ఆ తరంగాలని చూడకండి. తరంగాలను ఆపలేం మనం, కానీ తరంగాల కింద ఉన్నటువంటి ఆ గంభీరమైనటువంటి సముద్రాన్ని ఒక ముందు ముందుంటే దర్శించవచ్చు. అంతే మూలమైన ఇక్కడ అదే మీరు చేసేటటువంటి ప్రయత్నము. మీరేం సాధన ఏ సాధన చేసినా ఉద్దేశం అదే అని అర్థం చేసుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహం, ఏ గురువు యొక్క అనుగ్రహము, ఋతుంబర ప్రజ్ఞ కలిగినటువంటి గురువు యొక్క అనుగ్రహం, నిరంతరము సమాధి స్థితిలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం, నిరంతరము మౌనంగా ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం. పేరు ఏమైనా పెట్టుబడి లేదు. ప్రజ్ఞ స్థితి యొక్క రెస్పాన్స్ ప్రజ్ఞ అనండి. పేరులోనే మనం చాలా కంగారు పడిపోయి ప్రజ్ఞ అంటే ఏంటి, ఉటుంబర ప్రజ్ఞ అంటే ఏంటి, మీరేం కంగారు పడకండి. మన తల మీద ఒకడుగు లోతులో నీళ్ళున్నా, మీరు రెండు మైళ్ళ లోతు వెళ్ళిపోయినా ఫలితం ఒకటే, మీరు మునుగుతారు. ఆ మునిగిన లోతుని బట్టి మీ జీవితానికి ఏం తేడా రాదు. ఆ లోతుల్ని చెప్పేటటువంటి విభిన్నమైనటువంటి భాషలు, ఆ లోతులు మీకు ఎందుకు ముందు దిగండి, అక్కడ దిగాక ఎంత లోతుకి వెళ్తారో మీ ఇష్టం అది. అవగాహన ఏంటి కదా నేను చెప్పింది, ఇంకొకసారి చెప్తాను నేను. ఇంకంటే ఇదే ఫండమెంటల్ మొత్తం గురు సత్తా, గురువు అంటే ఇదే, ఎక్కడున్నా గురువు మీలోనే ఉంటాడు. తేడా ఏంటి అంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితికి అతీతంగా పరబ్రహ్మ స్థితిలో ఉన్నాడు. మనము ఆ పైనటువంటి మూడు దృష్టి స్థితి లయాలలో తిరుగుతూ ఉంటాం. ఇది నచ్చలేదు, దృష్టిని కూడా దీన్ని ఇట్లా చేస్తుంది, ఇది బాగున్నట్టుండే ఎవరు చూడకుండా జేబులో పెట్టి వెళ్ళిపోదాం. విష్ణు స్థితి కొత్త ఆలోచన ఏదైనా దీన్ని ఇలా మారుద్దాం అనేటటువంటి ఆలోచన వస్తే సృష్టి బ్రహ్మస్థితి. మనము ఆ మూడు తరంగాలలో ఆ మూడు గుణాలలో తిరుగుతూ ఉంటాం, ఆ త్రీ డైమెన్షన్లో వస్తూ ఉంటాం. పేరు ఉంటే ఏదో చెప్పండి, పేరు ఏముంది? సృష్టి అయినా స్థితి అయినా లయమైనా ఈ మూడు ఆలోచనలలోనే ఉంటాము. ఈ మూడు ఆలోచనలకి అతీతమైనటువంటి తుర్యస్థితికి చేరుకోవడమే మీలో ఉన్నటువంటి గురువుని దర్శించటం. దీనికి ఏం చేయాలి? మీరు ఏం చేయకండి. సృష్టిపరమైనటువంటి ఆలోచనలు కానీ విష్ణుపరమైనటువంటి ఆలోచనలు కానీ లయపరమైనటువంటి ఆలోచనలు కానీ దాని ఉండండి, అలా ఉండిపోండి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం, మౌనంలోనే దానికి వ్యాఖ్య దొరుకుతుంది. నేను ఎన్ని మాటలు మాట్లాడినా వేస్ట్, అంతా వేస్ట్, ఇదంతా వేస్ట్ అని చెప్తామంతా కూడా. కానీ దీనివల్ల మీరు నిలుపుకోగలిగితే ఆ మౌనంలో, ఆ అనంతమైనటువంటి సముద్రంలో చాలు. ఆ స్థితికి వెళ్ళడానికి ఒక కర్మకాండ కనుక మీరు చేసుకోగలిగితే రోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఏంటి ఆ కర్మకాండ? ఈ మౌనం ఉందే, ఈ ఋతుంభర ప్రజ్ఞ ఉందే, ఈ సమాధి స్థితి ఉన్నదే, ఈ ప్రజ్ఞ ఉన్నదే, అంతా ఆ సైలెన్స్ కే రకరకాలైనటువంటి పేర్లు. దానికి మీరు సమర్పణ చేసుకోండి. నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు. బ్రహ్మ అనేటటువంటి సృజనాత్మకమైనటువంటి కోరికలు ప్రస్తుతం ఉంటాయి. ఈ రెండు రోజులు రేపు సాయంత్రం ఆలోచిద్దాం. మీరు ఇంకా మిగిలి ఉంటే ఏదైనా బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆదర బాదర ఉణిగిపోతున్నట్టు ఆ వ్యక్తి ఇమోషన్లో వచ్చి టగటగటగటగ ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు. ఇదే అవుతుంది, చచ్చిపోయేది అవుతుంది, బతుకు తర్వాత ఏమవుతుంది, అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అన్నీ విన్నాడు బాబు బుద్ధుడు జాగ్రత్తగా విని అన్నాడు. నేను ఇన్ని ప్రశ్నలు వేసావు కదా, వీటన్నిటికీ నేను జవాబు చెప్తాను. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటి అంటే, ఒక సంవత్సరం పాటు నువ్వు నాతోనే ఉండేవు, నీకు కావాల్సినటువంటి ఆహారం అది కూడా నేనే సప్లై చేస్తాను, దాని గురించి నువ్వు బాధపడకు. ఒక సంవత్సరం తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తాను నేను, లైన్ బై లైన్ నువ్వు గుర్తుంచుకో, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నేను జవాబు చెప్తాను అన్నట్ట. ఇన్ని ప్రశ్నలు నేను అనేక మంది మహాపురుషులను అడిగాను మహానుభావ, ఏ ఒక్కడూ నాకు జవాబు చెప్పలేదు. మీరు చెప్తామన్నారు కదా నేను ఉంటానన్నాడు. అక్కడ బుద్ధుడి ఇద్దరు శిష్యులు ఉన్నారు, వాళ్ళు పక్కపక్క నవ్వారట. వాళ్ళు మోసపోకు, నువ్వు కనుక ఒక సంవత్సరం పాటు ఇలా ఉన్నావంటే అసలు ఈ ప్రశ్నలేమి దగ్గర ఉన్నావు అడగవు బుద్ధుణ్ణి. మేము కూడా ఈ ప్రశ్నలన్నీ అడగడానికి వచ్చాము, మమ్మల్ని ఇలాగే మోసం చేశాడు ఈ మహానుభావుడు. మీరేం కన్నా పడకండి, అన్ని ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది అన్నాడు. ఓ సంవత్సరం ఉన్నాం, తర్వాత నా దగ్గర ప్రశ్నలే లేవు, ఇవి ఇలా ఉన్నా ఈ దగ్గర కాషాయ పట్టలు పెట్టుకుని మీరు కూడా అలాగే ఇరుక్కుపోతాం. ఆయన వద్దు, మీ ప్రశ్నలకి జవాబు వద్దు, జవాబు కావాలి అంటే మౌనంలోకి వెళ్ళిపోతాం, ప్రశ్నలు మిగిలిన. అలాంటి స్థితికి రేపు సాయంత్రం మౌనం వెళ్ళిపోవచ్చు. ఏముంది వెళ్ళడానికి అంటే మొదలైనా ఈత కొట్టడానికంటే మీరు ప్రయత్నం చేయాలి, అని మొదలడానికి ఏం ప్రయత్నం చేయాలి? ఆ స్థితికి మీరు వెళ్ళడానికి ఒక కర్మకాండ ఉంది. ఈ కర్మకాండ కూడా గురు సత్తాయే అందించింది మనకి. గురు సత్తాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యొక్క ఈ కంబైన్డ్ కలయిక మనము ప్రేమగా దత్తాత్రేయుడు అని పిలుస్తాం. దత్తాత్రేయుడు అనేటువంటి ఒక వ్యక్తి కాదు, గురుత్వముని సింబలైజ్ చేసినటువంటి ఒక స్వరూపం. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు, గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వర అనే పదానికి రూపకల్పన దత్తాత్రేయుడు. నార్త్ ఇండియాలో దీన్ని నాథ సాంప్రదాయం అంటాం. దత్తాత్రేయుడు అయినా నాథ సాంప్రదాయం అయినా ఒకటే. అంచేత ఈ నాథ సాంప్రదాయం, ఈ దత్తాత్రేయుడు ఎక్కడ లభిస్తాడు మనకి? సహ్యాద్రి పర్వతాల్లో ఉంటాడా? ఎక్కడో పుస్తకంలో చదివిన మాట్లాడు శ్రీశైలంలో ఆయన పులిగెట్ట మరి ఇంకా ట్యాన్ లేదు ఆయన బదులు ఏవో పువ్వులు బయటకు వచ్చాయట ఆయన శిష్యులు ఆ పువ్వులు పట్టుకుని ఏదో నిర్మించారట ఆ మఠం ఎక్కడుందో పుస్తకంలో రాయలేదు ఆ పుస్తకం రాసిన వాడు కూడా ఎంత మనకి అన్యాయం చేశాడో చూడండి ఈ రహస్యాన్ని దాచిపెట్టాడు అంటే ఇంతసేపు నేను పడిన ఆవేదన మీకు ఏమీ అర్థం కాలే సర్వాంతర్యాన్ని మళ్ళా ఎక్కడ వెళ్తారు మీరు ఇక్కడే మీ దగ్గరే మీ హృదయంలో ఉంటాడు ఆ దత్తాత్రేయుడు అందుకే ఆ దత్తాత్రేయుడికి పేరేంటి స్మర్తుగామి మీరు ఆయన తలుచుకుంటే ప్రత్యక్షం అవుతాడు మీరు హృదయ స్థితికి వెళ్తే అక్కడే ఉన్నాడు ఆ దత్తాత్రేయుడు ఇంకెక్కడో లేడు ఈ స్మర్తుగామి అయినటువంటి దత్తాత్రేయుడు అర్థం చేసుకోండి ఒక వ్యక్తిగా మీరు భావించండి బ్రహ్మానుష్ణేశ్వరు కలియక మీరు భావిస్తే అర్థం కాలేదు అర్థం చేసుకుంటాను ఈ దత్తాత్రేయుడికి మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మస్థుగామికి మన ఆవేదనలు బాధలు అన్నిటికీ సాక్షిగా మనకంటే ఎక్కువ బాధపడుతున్నటువంటి ఆ దత్తునికి మీరు దత్తత ఇవ్వండి దాన్నే దత్త ప్రదక్షిణలు అంటారు ప్రదక్షిణాలు చేయండి మనం ఎలా ప్రదక్షిణ చేస్తాం ఏదైనా ఒక ఉద్యోగం కావాలి అనుకుంటే మేము ప్రదక్షిణ చేస్తాం ఉద్యోగం కాలేదు ఉద్యోగం కావాలి మీరు ఏ పని చేస్తున్నా మనసు ఎక్కడికి నిలుపుకోలేని ప్రదక్షిణ ఉద్యోగం చేస్తుంటే ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది పెళ్లి కాలేదు అమ్మాయికి మీ గుణం అంటే ఎక్కడ ఏది చూసినా కూడా అదే కనిపిస్తూ ఉంటుంది మీ మనసు అంతా కూడా ఈనాడు పెళ్లి మందిర చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది కదా అలాగే దత్తుని చుట్టూ మీరు ప్రదక్షిణ చేయండి సృష్టి స్థితి లయానికి అతీతంగా ఉన్నటువంటి ఆ తురియ స్థితికి చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది ఉద్యోగం కోసం ఎలాగైతే మీరు ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు మీకు ఉద్యోగం దొరుకుతుంది పెళ్లి కోసం ఎలాగైతే మీరు పెళ్లి పందిర్లు చుట్టూ పెళ్లి పందిర్లు అంటే ఆయన మీద అడ్వర్టైజ్మెంట్ కోలం చుట్టూ మీరు పెళ్లి పందిర్లు చుట్టూ ప్రదక్షిణ చేయకండి చేస్తూ ఉంటే ఎలాగైతే పెళ్లిళ్ళు అయిపోతాయో దత్తుని చుట్టూ ఆ సర్వాంతర్యాన్ని చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తుంటే అంటే నిరంతరము మన మనస్సు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటే అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది ఆ అనుగ్రహం లభించడానికి కావలసినటువంటి శ్లోకం ఉంది ఆ శ్లోకం నుంచి మొదలెట్టి ఓ సంవత్సరం లోపల ఆ దత్త ప్రదక్షిణలో వచ్చేటటువంటి మార్పు ఇవాళ మీకు నేను అందజేస్తున్నాను రాజలక్ష్మి గారు కాగితాలు అందుకోండి అంచేత దత్త ప్రదక్షిణ చాలా సులభం కానీ మీరు మెల్లిమెల్లిగా ఈ దత్త ప్రదక్షిణ చేసుకుంటూ ఇవాళ నేను దత్త ప్రదక్షిణ విధానం చెప్పబోయే స్థాయికి మీరు ఎదగాలి తిరిగి ఉన్నారు కనుకనే చెప్తున్నాను నేను అది డిసెంబర్లో మొదలెట్టాను ఓ సంవత్సరం పాటు మీ చేత సాధన చేయించాలని డిసెంబర్లో కూడా కాదు యాక్చువల్గా జనవరి చెప్పాలి అంటే డిసెంబర్ 24-23 మొదటి క్లాస్ మొదలెట్టాను నేను ఓ సంవత్సరం తర్వాత ఇవ్వబడి వస్తున్నటువంటి సిలబస్ ఈ 2 రోజుల్లో ఇచ్చిస్తున్నాను నేను మీకు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 నెలలలోనే ఓ సంవత్సరం సిలబస్ మీకు ఇవ్వబడుతున్నది కొంచెం కష్టమే కానీ సర్వసమర్థుడైనటువంటి గురువుని మీ హృదయంలో పెట్టుకుని కష్టం అన్నారంటే మీ హృదయంలో ఉన్నటువంటి గురువుకి విపరీతమైన బాధ ఇస్తుంది సర్వసమర్థుడైనటువంటి నన్ను హృదయంలో పెట్టుకుని కష్టమే అంటే మీరు 2.5-3 గంటల వరకు రాత్రి మెలకువగా ఉన్నారు పొద్దున్న 5 గంటలు లేచారు ఏం బాధ ఉంది హాయిగా ఉన్నారు మీరు కదా ఏం చూడటం ఏం లే హాయిగా ఉన్నారు మీరు అంచేత ఆ సర్వసమర్థత ఎలాగో మీలోంచి బయటపడుతుంది ఇంకా అంత బయటపడతాం దాన్ని కానీ మొదట దత్త ప్రదక్షిణకి ఫౌండేషన్ అయినటువంటి శ్లోకాన్ని అర్థం చేసుకోండి దత్త ప్రదక్షిణలు అంటే బాహ్య జగత్తులో ఉన్నటువంటి 3 తలకాయలు 6 చేతులు ఉన్నటువంటి వ్యక్తి కాదు మీలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయానికి అతీతమైనటువంటి తురియ స్థితి యొక్క రూపకల్పన సమాధి స్థితి యొక్క రూపకల్పన ఋతుమల యొక్క రూపకల్పన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఈ రెండు రోజుల్లో మీ గురులో ఎక్కిపోవాలి. ఇంకా ఎవరు ఏం చెప్పినా మీరు ఇంకా మీకు బ్రెయిన్ వాష్ చేసేస్తాను అన్నమాట. ఇంకా మీకు ఇంకా అంతే, గురు ఒక్కడే, గురు సత్తా ఒక్కటే. ఆ గురు సత్తాకి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. సాధన ద్వారా మీరు పొందవలసిన స్థితి ఒకటే, దానికి ప్రియ స్థితి అని పేరు పెట్టుకోండి, సమాధి స్థితి అని పేరు పెట్టుకోండి, కుటుంబల ప్రజ్ఞ పేరు పెట్టుకోండి, గ్రేస్ అని పేరు పెట్టుకోండి, అనుగ్రహం అనే పేరు పెట్టుకోండి, ఏదైనా పేరు పెట్టుకోండి. మీరు పొందవలసినటువంటి స్థితి ఒకటి. అది కనుక మీకు అర్థమైపోతే ఏ సంస్థతో కానీ ఏ వ్యక్తితో కానీ మీకు ఏ విధమైనటువంటి గందరగోళం రాదు, భాషలో వచ్చేటటువంటి గందరగోళం రాదు. ఇచ్చేత మౌన వ్యాఖ్య అంటే ఏంటో మీకు అర్థమైంది కనుక, మౌనం అంటే ఏంటో అర్థమైంది కనుక. అంచేత ఆ మౌనాన్ని మీరు ప్రార్థన చేయబోతున్నారు కొత్త ప్రదక్షిణలో. ఆ మౌనము మిమ్మల్ని అనుగ్రహించాలి. అది అనుగ్రహించకపోతే మీరు వెళ్ళలేరు. అది కూడా మీరు తెలుసుకోండి, మీ స్వప్రయత్నం వల్ల ఆ స్థితికి వెళ్ళలేరు, అసంభవమది. కానీ ఆ స్థితికి వెళ్ళగలిగి మీరు అనే దానికి నిదర్శనం ఏంటంటే మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారు, అదే నిదర్శనం. దాని అనుగ్రహం ఉందని లేకపోతే ఇక్కడికి రాదు. మీరు ఏదో అవతరిస్తారు, నాకు పనులు పెట్టుకున్నాను, అయితే మీకు తెలియదు మాట్లాడారు, మూడు నెలల పిల్లలు నేను పడ్డాను, అప్పుడు కాలు పెంచింది, అప్పుడు పెళ్లి నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు కాలు బాగానే ఉంది, గుర్తొచ్చింది నాకు, అంచేత నేను రాలేకపోయాను, ఏదో ఇలాంటి కారణాలు ఎలా చెప్తారు. మీరు చెప్పకుండా హాయిగా మీరు వచ్చి నిన్న రాత్రి 3 గంటల వరకు కూడా కూర్చుని మీకు అసలు ఏమైనా సెన్స్ ఉందా మాస్టారు, 3 గంటల వరకు కూర్చున్న వాళ్ళని మళ్ళీ 5 గంటలు లేచి కూర్చోబెట్టి అని అనలేదంటేనే అనుగ్రహం పనిచేస్తుంది మీలో. అంచేత అనుగ్రహానికి మీరు పాపలు అయ్యేందున్నారు. తమాష ఎప్పుడు ఏంటి అంటే శ్వేతకేతు తత్వమసి జ్ఞానం ఎప్పుడు కూడా వచ్చిన తర్వాత ఇదే ఆ జ్ఞానము అని తెలుస్తుంది మనకి. లభించిన తర్వాతే అదే ఇది అని తెలుస్తుంది, కానీ లభించకుండా అదే ఇది అంటే ఏం తెలుస్తుంది మనకి. అంచేత ఈ దత్త ప్రదక్షిణ ద్వారా ఏ అనుగ్రహాన్ని మీరు పొందడానికి ప్రయత్నిస్తున్నారో ఆ అనుగ్రహం మీరు పొందే ఉన్నారు. గుర్తించుకోండి దాన్ని. ఏంటి అక్కడ ఆ శ్లోకం అనుగ్రహానికి నాతో పాటు మీరు ఉచ్చారణ చేయకండి, నేనండి. అంతే అది, నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిజే స్మృతి దేహి మాం లక్ష భక్తి మే దేహి మే దృఢా. పిల్లవాడు ఆడుకుంటూ అమ్మ అని పిలుస్తాడు. అంటుంది అమ్మ వంట చేసుకుంటాను, ఏదో చేసుకుంటాను, ఏం బయటికి రాదు. మళ్ళీ ఇంకోసారి ఏదో గుర్తొస్తుంది వాడికి, చిన్నప్పుడు వాడికి ఆడుకుంటూ మళ్ళీ అమ్మ అని పిలుస్తాడు. ఆ వస్తున్నాను అంటే నేను రాదు. ఈ లోపల ఏమవుతుంది, ఆడుకుంటున్నాడు మెట్ల మీద, కాలు దాటుతుంది, వ్యధతో పిలుస్తాడు అమ్మ అని. అన్నీ వదిలేస్తుంది, అక్కడ పరిగెట్టుకు వస్తుంది కదా. ఏంటి తేడా, పిలుపులో తేడా ఉంది, స్వరంలో తేడా ఉంది, ఆర్తిలో తేడా ఉంది. శ్లోకం ఇదే, ఏమి ఆర్తి లేకుండా ఏదో ఇది కూడా చేసుకుంటాం. దేయోగి రాజేంద్ర దత్తాత్రేయదయామిదే స్మృతి దేహి మాం భక్తి దేహి మేధుడా. విపరీతమైన బద్ధకం. ఏం చేస్తాం చెప్పాం చూద్దాం, ఇది కూడా చేసి చూద్దాం, ఏమి జరగదు. ఆర్తి ఆర్తి కనుక మీ హృదయంలో పిల్లు పుడితే సౌందర్య లహరిలో శంకరాచార్య వారు ఈ ఆర్తి గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం రాశారు. ఆ ఒక్క శ్లోకం చాలు అసలు మన సాధనకి పెట్టుకోగలిగితే. భవామి త్వం పుత్రే మై వితర దృష్టి స కరుణ ఇది శ్లోకం వాంచన్ కథయతి. భవామి త్వం పుత్రే అంటాను నేను, అక్కడ ఉన్నది మాత్రం శ్లోకం దాసేయను. అమ్మకి కొడుకులు అవుతాం కానీ దాసం ఎందుకు అవుతాం మార్చేద్దాం మనం. శంకరాచార్య అంటే ఒక మెట్టు ముందుకు వెళ్ళిపోతాం, పర్వాలేదు. ఇంచేత పుత్రే అని జరిగింది ఇక్కడ, ఉన్నది మాత్రం శ్లోకంలో దాసేయని. భవామి త్వం దాసే మై విదర దృష్టింత కరుణ. అమ్మా నేను నీ దాసుని, నీ కరుణతో నా వైపు ఒకసారి చూడు. అని ప్రార్థన చేద్దామని మొదలెట్టేటవాడు. ఏమని మొదలెట్టాడు, భవానీ అమ్మ నేను నీ యొక్క దాసుని, నీ కరుణా కటాక్షాలు నా మీద ప్రసరింప చేయు అని మొదలెట్టేట. శ్లోకం చదవడం ఏమని మొదలెట్టాడు, కథయతి అంటట. भवामि इसका कुछ चले आश्लोका तदेव त्वं तत्मे देशसिन्धुसायुज्य पदवी అనగానే అంతా ఐక్యం చేసేస్తుంది కరుణాది. ఆ కరుణకి పాపలు అవ్వాలి అంటే పిలుపులో ఆస్తి ఉండాలి. పిలుపులో ఆస్తి లేకుండా ఈ శ్లోకం బాగానే ఉంది మాస్టర్, ఇది 1000 సార్లు చెప్పమంటారా 2000 సార్లు చెప్పమంటారా అంటేనే అర్థమైంది మీకు ఆస్తి లేదని. ఆస్తితో 1000 సార్లు పిలవాలి, ఒకసారి పిలిస్తే రాదు. ఒకసారి పిలిస్తే రాకపోతే తల్లి మీరు 1000సార్లు పిలిచినా రాదు ఆస్తితో పిలిస్తే కదా. అంచేత ఆ దయ ఇక్కడ ఉంది, దయానిధే. ఆ దయానిధి కనుక మీ పిలుపుకి అందుకుంటున్నారు, లేకపోతే మీరు పిలిస్తే రావాల్సినటువంటి అవసరం అతనికి ఏం లేదు. దయానిధి కనుక నువ్వు సర్వసమర్థుడివే, సర్వవ్యాపకత్వం ఉన్నది, సర్వజ్ఞత్వం ఉన్నది, అయినా నేను ఇంత అల్పజ్ఞుడు, ఎలా పిలవాలో తెలియదు నాకు. నమస్తే యోగి రాజేంద్ర. అంటే ఏం చేస్తాను నేను, దండం పెడుతున్నాను మీకు. ఎలా పెట్టాలి దండం, ఇది కూడా తెలియని వాళ్ళకి దయాశక్తి మాట్లాడతాను అంటారు. నమస్కారం ఎలా పెట్టాలో తెలియదా, తెలియదని నా ఉద్దేశం చాలా మంది. నమస్కారం అంటే రెండు చేతులు కలపటం కాదు, ఆ రెండు చేతులు కలపటం అనేది మీ హృదయంలో ఉన్నటువంటి ఒక భావాభివ్యక్తికి ముద్ర మాత్రమే. ఆ ముద్ర వెనకాలలో ఉన్నటువంటి భావాలు లేకుండా మీరు నమస్కారాలు పెడుతూ కూర్చోండి. మీరు ఎన్ని నమస్కారాలు పెట్టుకున్నా ఒకటి ఏమీ పలకడం, అక్కడ భావం ఉండాలి. ఇలా అనేస్తాను నేను కూడా దానికి ఉంది, మీరందరూ అడిగిన కోరికలు ఇలా అంట, ఏముంది నా దగ్గర సత్తా. సిద్ధిసాయి అంటాడు, శ్రీరామ శర్మ ఆచార్య అంటాడు కర్మకాండ ఒకటే ఏంటి తేడా, ఒకటి చెయ్యి ఇలా పెట్టేసరి కల్లా ఆయన మీకు భయమే ఉండదు, ఇంకోటి ఇలా చెయ్యి పెడితే వాడికి తెలియదు వాడు చెయ్యి ఇలా ఎందుకు పెట్టాడు, పెడికిందేమో పాపం వాడి చెయ్య అలా పెట్టుకున్నాడు. చాలా అర్థమైంది కదా, మనం పెట్టేటటువంటి నమస్కారాలు కూడా ఇలా చేయగలుగుతాం. పెట్టేదా నమస్కారం, ఏమి పెట్టలేదు మీరు. అసలు నమస్కారం అని కాదు, నమస్కారం అంటే ఏమిటి, మీ 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలను నీకు ఇచ్చేస్తున్నాను. గురువుకి మనం చేసేదే, కెమిస్ట్రీ నేర్చుకోవాలన్నా, ఫిజిక్స్ నేర్చుకోవాలన్నా, కామర్స్ నేర్చుకోవాలన్నా ఏం చేస్తారు మీరు, ఆ గురువుకి మీరు మాట్లాడేవారు, గురువు దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చుంటారు, ఆయన చెప్పేటటువంటి విషయాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా రిసీవ్ చేసుకుంటారు. మీ కర్మేంద్రియాల ద్వారా ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని పదిలపరుచుకుంటారు. అది నమస్కారం అంటే, అది నేను చేస్తాను అని చెప్పడం, రెండు చేతులు కలపడం, అది చెయ్యండి. దత్తాత్రేయుడి దగ్గర మీ మనసులో ఉన్నటువంటి ఆవేదన కారణంతో పెట్టండి. నాకు తీపి అంటే చాలా ఇష్టం సార్, కానీ తీపిస్తే తిన్ను, అంటే డయాబెటీస్ లేదనుకుందాం, ఇంతే ఇష్టమైన తినలేడు కదా. అంచేత ఏం చేయాలి మీరు, నమస్తే యోగి రాజేంద్ర, మీ జ్ఞానేంద్రియాలను మీ కర్మేంద్రియాలను ఇచ్చేయండి ఆయనకి. ఆయనకి ఇచ్చేసిన తర్వాత మహాభారత యుద్ధం చేస్తాను నేను, నువ్వేమీ చెప్పదు కృష్ణ, నేను నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను అని రంగంలో దిగాక ఎదుర్కొన్న భీష్ముడిని వాడిని చూసాక ఉనికి స్టార్ట్ అయింది. వీళ్ళతో నేను ఎక్కడ యుద్ధం చేస్తాను, వద్దులే ఎదుర్కొడు, నేను గిల్లేను. ఎంత వేదాంత వచ్చిందో సడన్గా, సడన్గా వచ్చేసింది అతనికి జ్ఞానం. గురువుని చంపకూడదు, ముసలాల మీద బాణాలు వేయకూడదు, వీళ్ళందరూ మన దాయాదులు, మన బంధువులు, వీళ్ళ మీద యుద్ధం చేయకూడదు అని యుద్ధం చేయడానికి వచ్చాక ఎవరికి చెప్తున్నాడు, గురువుకి చెప్తున్నాడు. మనం కూడా మన లోపల ఉన్నటువంటి గురువుకి మీ పరిస్థితుల్ని ఎలా సవరించాలో చెప్పకండి. ఇలా సవరిస్తే బాగుంటుంది అనండి, తప్పేం లేదు అందులో. ఇలా సవరిస్తే ఓకే, సవరించలేదు స్టిల్ ఓకే. ఇంచేత అతను సర్వజ్ఞుడు, అతను సర్వజ్ఞుడు అని నమ్మే కదా మనం అతని దగ్గరికి వెళ్తున్నాం, నమస్కారం పెడుతున్నాం. అంటే ఏం చేస్తున్నావు నమస్కారం అంటే, నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నా కర్మేంద్రియాల ద్వారా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను అంటావు. నమస్కారం అంటే నమస్తే అంటే, అంచేత నమస్తే యోగి రాజేంద్ర. తర్వాత చెప్తాను యోగి అంటే ఏంటో, రాజేంద్ర అంటే ఏంటో సూర్య విజ్ఞానంలో చెప్తాను నేను. కానీ ఇదంతా కూడా ఆ గురువు యొక్క విభిన్న స్వరూపాలే. నమస్తే యోగి రాజేంద్ర, దత్తాత్రేయ దయానిధే. దయానిధి కనుక అడగకముందే చూస్తావు. సహాయపడటం కాదు దయచేసి అర్థం చేసుకోండి. అతను ఆ యొక్క స్వభావం అది. ఒకసారి ఒక రాజుగారి దగ్గర ఒక నౌకర్ ఉండేవాడ. ఆ నౌకర్ మీద రాజుగారికి ఎంత ప్రేమ అంటే తను తిన్న ప్రతిదీ రాజుగారు ఆ నౌకర్కి ఇచ్చుకుండేవాడు. ఏది తిన్నా ఇచ్చుకుండేవాడు. ప్రసక్తే లేదు, అతను తిన్న తర్వాతే రాజు తినేవాడు. అంత ఆప్యాయత వాడితో మధ్య ఉంది. ఆ నౌకరు గురు రాజు అనేటటువంటి తేడా లేదు. ఒకసారి ఏమైందా ఇచ్చింది తీసుకుని తింటూ ఉండేవాడు ఆ నౌకరు. ఇది కావాలి అది కావాలి కాదుగా. ఒకసారి అడిగి వెళ్ళాడు ఆ రాజు ఆ నౌకరు. కొత్తలకు పోయినటువంటి ఫలాలు కనిపించాయి అక్కడ. ఆ కొత్తలకు పోయినటువంటి ఫలాలు కనిపిస్తే రాజుగారు కోసాడు. కోసాక పక్కనున్న నౌకరికి పెట్టడం అలవాటు కదా. ఇతను ఏం తిన్నా చేత ముందు ఆ నౌకరు కోసేట. ఒక పండు తిన్నాడు, రెండో పండు కోసేట. ఎప్పుడు అడిగినటువంటి ఆ నౌకరు రెండు రెండుసారి అడిగాడు, ఆ పండు నాకు ఇచ్చేయండి. రాజుగారికి చాలా ఆనందం ఇచ్చింది. అడక్క 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 ఒకసారి మళ్ళీ అడిగాడు, కాకపోతే నేను ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడు కదా అని. రెండో పండు కూడా తినేశాడు నౌకరు. మూడోది కోసాడు రాజు, అది తీసేసుకున్నాడు నౌకరు. నాకు కావాలి, ఇంకా అందుబాటులో పళ్ళే లేవు, పైన ఏదో ఉన్నాయి. సరే రాజుగారు మూడు పళ్ళు తిన్నాడు కదా ఇతరు పాపం, ఎంత బాగున్నాయో ఆ పళ్ళు కదా అని చెప్పి సహజంగానే అతని మీద ఉన్నటువంటి ప్రేమతో పైకి ఎక్కి చెట్టు పైకి ఇంకో నాలుగేళ్ళు పళ్ళు కూర్చాట. అది తినేసాడు. చివరికి ఒక పళ్ళు మాత్రం వెళ్ళింది ఆ చెట్టుకి. పెద్ద పళ్ళు ఏం లేవు, దాని మీద పదో పదిహేను పళ్ళు ఉన్నాయి. చివరికి ఒక పళ్ళు మాత్రమే మిగిలితే రాజుగారిని అడిగాడు, ఆ పళ్ళు కూడా ఇచ్చేయండి. రాజుగారికి ఒక మండింది, ఈ ఒక్క పండు కూడా నన్ను తిన్నావా, నువ్వు అన్ని తిన్నావు కదయ్యా, ఉద్దరు నాకే కావాలని మీరే పడి లాక్కున్నాడు. ఇంకా ఒక మండింది రాజుగారికి. నౌకరు మీద పడి లాక్కున్నాడు. నౌకరు మీద పడి లాక్కుని మనం నౌకరు లేచి వచ్చే లోపల దొరుకుతుని కొరికాయ చాపండిని కాలకూట విషయం అది. అంత చేదుగా ఉండేట. అదేంటయ్యా ఇంత చేదుగా ఉన్నటువంటి పండుని ఎందుకు నువ్వు అడిగి ఈ జన్మంతా కూడా మీరు నన్ను వచ్చారు. మీరు తినేటటువంటి అన్ని మంచి పదార్థాలన్నీ కూడా నాకు తీసుకొని వచ్చాను. నేను ఇంత ఇచ్చిన దానికి కృతజ్ఞతగా నేను మీకు ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వలేను. అంచేత నేనేం ప్రయత్నం చేశానంటే మీరు ఈ కాలకూట విషయాలు బాగుంటుంది అన్న ఆవేదనతో నేను తిన్నాను పడ్డాను. ఆ గురువు ఆ సర్వాంతర్యాన్ని శరీరం ఇచ్చాడు మీకు. ఈ శరీరం సవ్యంగా పనిచేసి ఉండేటటువంటి వసతి కల్పించాడు. ఇంకా ఇంకా ఏం అడుగుతాం మనం అతన్ని? ఇంకా ఏం కావాలి మీకు? మీ శరీరం యొక్క విలువ మీకు తెలుసు కదా. ఒక 10,000 రూపాయలు ఇచ్చేస్తాను, ఏది మీ కుడి చేయి ఇచ్చేయంటే ఎంతమంది ఇవ్వటానికి రెడీగా ఉన్నారు, చేయొద్దని చూస్తాను నేను. పోటీ కోసం అని కాదు, నిజంగా మీరు ఇవ్వటానికి. ఎంత విలువైనటువంటి శరీరం ఉంది మీకు. అటువంటి గురువుకి అంత విలువైనటువంటి సంపద ఇచ్చినటువంటి వాడికి ఏదో చిన్న ముందు మనకి గుచ్చాడు చెప్పాలా ఏంటి? ఆయనకి చెప్పక్కర్లేము కదా. అంతే ఏమడుగుతున్నావు, భక్తితే దేహమే చూడా. ఎలాంటి బాహ్య పరిస్థితులు ఉన్నా కూడా నీ మీద దృఢమైనటువంటి భక్తి నా మీ ఇచ్చారంటే ఆ దృఢమైన భక్తి నా అంతా నేను తెచ్చుకోలేను. తెలుసు నేను నిస్సహాయాన్ని చాలా తక్కువ సమర్థం ఉంది కనుక ఆ శక్తి కూడా నువ్వే నాకు. కానీ ఆ శక్తి నాకు కావాలి. అడిగితే చాలు పాప ఆయన ఇస్తాడు. ఇది కావాలని ఎవడు అడగడు. ఏడుస్తూ వెళ్ళారు గురువులందరూ కూడా. ప్రతి గురువు నాకు తెలిసినటువంటి ప్రతి గురువు కూడా చివరి క్షణాలు ఏడుస్తూనే వెళ్ళారు. ఇంతవరకు నవ్వుతూ వెళ్ళినటువంటి గురువు నాకు కనిపించలే. ఈసారి అయినా పంపిద్దామా గురువు. ఏంటది బాబు నువ్వు ఇవ్వదలుచుకున్నది ఏదో నాకు, నేను అడిగింది చాలు. ఇంకా జన్మ జన్మలకి నేను అడుగుతూనే ఉన్నాను, నేను నువ్వు ఇస్తూనే ఉన్నావు, ఇంకా చాలు. నువ్వు ఇప్పుడే పిలుస్తావు ఉండే, ఇంకా నేను నిన్నేమీ అడగను. అడిగేది ఒకటే, భక్తితే దేహమే దృఢ. నీ మీద దృఢమైనటువంటి భక్తి నాకు చాలు, ఇంకేమీ అడగను నేను. దత్త ప్రదర్శనలో ఉన్నటువంటి భావం అది. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయే స్మృతి దేవి. మర్చిపోతూ ఉంటాను నేను, చాలా తేలిగ్గా మర్చిపోతూ ఉంటాను. నేను ఇవాళ పొద్దున్నే విన్నాను, మౌనంగా ఉండాలని మర్చిపోయి మాట్లాడేశాను. స్మృతి దేవుడి మర్చిపోతాను నేను, అభిమానులు ఎక్కువ నాకు అంచేత ఈ గుర్తుంటే చేసేటటువంటి బాధ్యత కూడా నేనే తీసుకుంటాడు. ఆ బాధ్యత కూడా మీరు ఆర్తిగా అడిగితే కొన్ని ఉత్తరాలు ఇస్తూ ఉంటాయి నన్ను. మాస్టర్ నేను ఏం చేసినా మీరే కదా చేయిస్తున్నారు, అంటే నేను తప్పు చేసినా ఉప్పు చేసినా మీరే కదా, నా బాధ్యత ఏమి లేదు. అది తప్పు అని మీకు తెలియకపోతే కదా, మీకు తెలుస్తుంది కదా తప్పు అని. తప్పు అని మీకు తెలియజేసినప్పుడు మీలో ఉన్నటువంటి సర్వాంతర్యాన్ని కదా, తెలియజేశాక కూడా చేసే లోపల ఉన్న సర్వాంతర్యాన్ని చేశాడంటే ఏంటిట, బ్లాక్మెయిలింగ్ ఆ గురువుని. బ్లాక్మెయిల్ అవడు విండు అతను, మీరేం మోసం చేయలేదు. అంచేత ఆ స్మృతి కూడా నువ్వు నాకు నీ యొక్క సర్వస్వామి, నీ యొక్క సర్వసమర్థతను, నీ యొక్క సర్వవ్యాపకత్వము ఉన్నటువంటి వాణ్ణి నేను నీకేం చెప్తాను, ఏది ఎలా చేయాలో నాకేం కావాలో అడిగేశాను, అది ఎలా చేస్తావో నువ్వే. స్మృతి దేహి మాం వర్ష భక్తి మనలో ఉన్నటువంటి ఆ దత్త, మనలో ఉన్నటువంటి ఆ గురు సత్త, మనలో ఉన్నటువంటి ఆ సమాధి స్థితి, మనలో ఉన్నటువంటి ఆ రూపభావాన్ని వేడుకుంటూ ఉన్నాం. అర్థమైంది కదా? ఒక నిమిషం దత్తానందే దయాలుదే స్మృతి దేహి మాం దత్త భక్తి దేహి మీరు కూడా. ఇది ఆస్తితో మూడు సార్లు ఈ శ్లోకాన్ని నేను చెప్తాను నేను నాలుగు భాగాలుగా. మీరు కూడా అదే ఆస్తితో కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. కళ్ళంబట్టి నీళ్లు రావాలి మీరు, బాధపడకండి. పక్కవాడు చూస్తే ఏమవుతుంది అని ఉండే ఉంటే దానికి ఉంది. మీకు ఆస్తి వస్తే కళ్ళు నీళ్ళు వస్తాయి, వచ్చాయంటేనే ఆస్తి ఉండదు. సిగ్గుపడకండి, గురువు నవేటంలో సిగ్గే ఉంది. సర్వసమర్పుడు దగ్గర నాయన తప్ప నాకు ఇంకో గది లేదు అంటే సిగ్గుపడటానికి వెళ్ళి శరణాన్ని సమర్పణ చేసుకోండి. ఓం.